శుద్ధి సాయి గురించి కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఒక గురువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, భౌతిక శరీరం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. కాలేజీకి వెళ్తాం, గురువుకి నమస్కారం చేస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, అవసరమైంది ఏదైనా ఉంటే ఇవ్వటం తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు చెప్పేటటువంటి ధ్యానము తెలుసుకుంటాం. ఇతని గురువుకి నమస్కారం చేసుకుంటే జ్ఞానం వస్తే మంచిదే, కానీ రాదు. ఇంతవరకు నేను ఎక్కడ చూడలే ఎవరికో దండం పెట్టేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. చేయవలసింది వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేయటం. అంటే ముందు అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. కెమిస్ట్రీ కాలేజీని వినాలి అనుకుంటే చచ్చిన మీకు ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ వస్తుంది. ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తే తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే మీరు డాక్టర్ చచ్చిన అవ్వలేరు, ఇంజనీరింగ్ అవుతారు. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నా, అందరి గురువులు ఒకే మాట చెప్తున్నటువంటి విషయాన్ని మనం వింటం లేదు. అందుకు ఇదంతా నేను చెప్తున్నది, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుడు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. స్పష్టంగానే గురువు మీకు మూడు శక్తులు ఇస్తాను అని చెప్తున్నాడు. మీ గురువు ఎలాంటి అంటే బ్రహ్మ అయి ఉంటాడు. అంటే సృజనమైన శక్తి ఇవ్వగలరా, అది గురువు. ఇది కేవలం భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గురువు మాత్రమే ఇవ్వగలడు. ఇంతవరకు నేను ఎక్కడా కూడా ఒక భారతీయ గురువు చెప్పిన విషయాలు ఎక్కడా నేను వినలేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చెప్తున్నదేంటో అర్థం చేసుకోకపోతే మన దేవాలయాలన్నీ వేస్ట్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దేవాలయాలు చాలా చూశాను, కానీ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతను చూసిన వాడిని నేను చాలా కొంతమందిని వేళ్లల్లో లెక్క చేయవచ్చు. దేవాలయాలు చాలా ఉన్నాయి కాదని ఎవడంటున్నాడు, కానీ ఏదైనా దేవాలయాలలో అక్కడ దేవతను సాక్షాత్కరించుకున్నాను అనేటటువంటి భక్తులు ఎంతమంది ఉంటారు? లక్షలాది మంది వచ్చేటటువంటి వెంకటేశ్వర స్వామికే నాకు తెలిసి ముగ్గురో నలుగురో వినిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామిని చూశారు, మాట్లాడారు, ఆయన ఏం చెప్తున్నారు అన్నది తెలిసింది. ఇందుకు చెప్తున్నాను అంటే మన దేవాలయాలన్నీ కూడా ఎంత గొప్పగా ఉన్నా దేవతల గురించి చెప్పేటటువంటి దేవతలు నాకు కనిపించటం లేదు అని మనం అర్థం చేసుకుంటే చాలు. దానికి నేను చెప్పేటటువంటి మాట మళ్ళీ మళ్ళీ చెప్పినా నచ్చదు, కానీ సత్యాన్ని చెరువు నేర్చుకుంటేనే మంచిది. మనమందరం అనుకునే వాళ్ళమే తప్ప గురువు దగ్గరికి జ్ఞానం తెలుసుకునేవాళ్ళు కాదు. అందరం అనుకునేవాళ్ళమే, చేదుగా నేర్చుకుంటేనే మంచిది. మనమందరం అడుక్కునే వాళ్ళమే తప్ప గురువు దగ్గరికి జ్ఞానం తెలుసుకునేవాళ్ళు కాదు. అందరం అడుక్కునేవాళ్ళమే, అసలు ఆ గురువు ఇచ్చేటటువంటి జ్ఞానము ఏమైనా మీకు చెప్తున్నారా అన్నది ఎప్పుడూ వినరు. వినవద్దు కూడా, వినాల్సిన అవసరం ఏముంది? జ్ఞానం కావాలంటే ఒక విశేషమైనటువంటి సాధనలు ఉంటాయి, ఒక విశేషమైనటువంటి సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది, దానికి తెలియవలసినటువంటి విశేష క్రియాకలాపాలు తెలుసుకోవలసి ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే జ్ఞానం రాదు. అందులో ఆధ్యాత్మికత విజ్ఞానం పైన ఉన్నటువంటి విజ్ఞానము. ఇట్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ సైన్సెస్. ఇంతకంటే పెద్ద సైన్స్ మీకు ఎక్కడా దొరకదు. కానీ మనం అడుక్కోవటమే ఇక్కడికి వస్తున్నాం తప్ప సబ్జెక్ట్ని నేర్చుకోవటం లేదు. అందుకే మీరు మెడికల్ కాలేజీకి రావటం లేదు, హాస్పిటల్స్కి వస్తున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు, మంచిది. కానీ అక్కడెక్కడా మీకు జ్ఞానం ఉండదు, మీ రోగానికి కావలసినటువంటి నిదానము దొరుకుతుంది. ఓకే, కానీ దాని తర్వాత మళ్ళీ మొదలే, మళ్ళీ ఇంకో రోగము, మళ్ళీ ఆ హాస్పిటల్. కానీ డాక్టర్స్ ఎక్కడున్నారు? ఇప్పుడున్న బయట ఉన్నటువంటి హాస్పిటల్స్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చికిత్స నేర్చుకుని అక్కడికి ఉంటారు. ఇప్పుడు మినిమం MD అనుకుంటాను, అంతకంటే తక్కువ అసలు MBBS ఎక్కడ కనిపించకండి. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కనీసము 7-8 సంవత్సరాలు చదువుకుంటే రోగాలు ఇవ్వటంలో అన్ని విషయాలు మళ్ళీ రావు వాళ్ళకి. ఏదో ఒక చిన్న శరీరం యొక్క భాగానికి వాళ్ళు తెలుసుకుంటున్నారు 7 సంవత్సరాలు చదివాక. మరి మనం దేవాలయానికి వెళ్ళి ముఖ్యంగా షిర్డీ సాయి ఇలాంటి స్థితికి వచ్చి నేను అన్నీ మీకు ఇస్తాను అంటే అడుక్కోవటమేనా? లేకపోతే ఆయన మనకి ఇవ్వటానికి ఏం ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక్క మాటైనా వస్తున్నదా? అసలు ఎందుకు వచ్చారు మీరు? నేను ముఖ్యంగా దేవాలయాల గురించి చెప్తూ షిర్డీ సాయి దగ్గర ఉన్నాను కనుక ఆయన గురించే చెప్తాను. నేను ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన గురించి మాట్లాడితే ఓ పోలీసు ఒక కేసులో ఆయన గురించి అడగటానికి వస్తే, ఏమయ్యా నువ్వెవరివి, నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 100,000 సంవత్సరాలు. పుట్టావా? పుడితే కదా ఎప్పుడైనా. చెప్పింది అర్థమవుతుందా? సాయి తన గురించి చెప్పింది ఏంటో, ఏ విషయం గురించి చెప్తున్నాను అది ఆయన చెప్పేది. ఆయన ఎవరు అంటే, నాకు అమ్మ ఎక్కడుందిరా, నేను పుడితే కదా ఎప్పుడైనా. పుట్టలేదు, అజాహ పుట్టలేనటువంటి వాడిని. ఉందో శరీరం, కానీ శరీరంలో ఉన్నాను, కానీ శరీరం నాది కాదు. ఆయన చాలాసార్లు చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. ఆయనకి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళ జన్మల గురించి చెప్పాడు. శ్యామ 77 జన్మల నుంచి నాతో ఉన్నావుగా అని ఎవరి గురించో చెప్పాడు. ఇది కాకుండా ఇంకొక ప్రమాదం కూడా చెప్పాడు. నాతో ఇదివరకు జన్మల్లో నాతో ఉన్నవాళ్ళు ఈనాడు ఒక పాముగా కప్పగా ఉన్నారు. మీ గురించి నేను కథలు చెప్పటానికేం లేదు, సాయి చెప్పింది వింటున్నాను. మీరందరూ కూడా నాతో ఒక గురువు దగ్గర ఉన్నవాళ్ళే. నేను ఇలా ఉన్నాను, సరే మీరు అడుక్కోవటానికి అనేక జన్మలు బట్టి ఉన్నారు, ఏదో సరే బాగుంది ఉన్నారు. కానీ అంతేకాదురా బాబు, ఒక పులి వస్తుంది వాళ్ళ దగ్గరికి, చివరిలో ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి చనిపోతుంది. తెలుసా, తెలుసుకోవాలి. మీ కథలన్నీ నేను చెప్పే మూడ్లో లేను నేను. అంతేకాదు, చచ్చిపోయినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు పాము కప్ప, వాళ్ళిద్దరూ చస్తూ ఉంటే వాళ్ళని ఎలా బతికించాలి అని ఏడుస్తున్నాడు ఆయన. గురువుల పరిస్థితి అది. ఇంచేత ఒక గురువులో ఇలాంటి గురువుకి వచ్చినప్పుడు కొంచెం ఆ గురువు గురించి కొంచెం తెలుసుకోండి, అసలు ఆయన ఏం చెప్పాడు అని. తెలియకుండా మళ్ళీ అడుక్కోండి అడుక్కోండి, అడుక్కోవటానికి ఎవరినైనా అడుక్కోవచ్చమ్మా. అలాంటి వాళ్ళు చాలా బాగా అడుక్కోగలరు. మీరే మీ ఇంటికి ఎవడైనా వస్తే గబుక్కుని చేతులు నో అందరు, 10 పైసలు రూపాయో 2 రూపాయలు పడేస్తారు. మరి సిద్ధిసాయి లాంటి వాళ్ళు ఏ లెవెల్లో ఇస్తారు? ఇస్తారమ్మా, ఎందుకు ఇవ్వరు? కానీ ఆయన అసలు వచ్చింది ఎందుకు? ఎందుకు తన శరీరాన్ని 3 రోజుల పాటు వదిలేశాడు ఆయన? ఇంకా వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నాడు. చెప్పాడు కూడా, ఇంకా చాలే బాబు, నాకు చాలా ఉన్నారు చుట్టూరా, చాలు నాకు, బోరు కొడుతుంది. కానీ ఒక 3 రోజుల్లో వస్తే నేను మళ్ళీ వస్తాను, రాకపోతే ఉండడు. కానీ ఎలా మళ్ళీ తిరిగి వచ్చాడు? ఎందుకు తిరిగి వచ్చాడు అన్న సంగతికి శ్రీరామకృష్ణ పరమహంసకి లింకు ఉంది. శ్రీరామకృష్ణ పరమహంస కొన్ని విశేషమైనటువంటి సాధనలు చేయవలసినటువంటి పని ఉంది. అడుక్కునే వాళ్ళందరూ నాకు వస్తున్నారు, నేను చెప్పేటటువంటి సాధనలు నేర్చుకుని ఒక వివేకానంద లాంటి వాడు కావాలి అంటే ఒక్కడు 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 ఇంతవరకు మళ్ళీ రాలేదు. నేను చెప్తున్నాను నేను మీకు, ఏ గురువు దగ్గరైనా ఒక శిష్యుడు మాత్రమే నాకు కనిపించాడు. దాని తర్వాత వాడి సంఘటన కనిపిస్తుంది తప్ప శిష్యులు నాకు కనిపించలేదు ఇంతవరకు. ఇంతవరకు దొరకలేదు. తెలుసుకోగలిగితే, ఈ విషయాలు వింటే కొందరైనా వస్తారు అని ఆశిస్తూ ఇది చెప్తున్నాను సిద్ధిసాయితో. అంచేత శ్రీరామకృష్ణ పరమహంసతో అడిగాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏం చేద్దాం రా అని. ఓ పని చేయి, నేను భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేయటానికి ఒక పని ఉంది, అది నేర్చుకునేవాడు వచ్చినా నా మాట వింటం లేదు. భక్తులు చాలామంది ఉన్నారు అడుక్కు తినేవాళ్ళు, కానీ భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చెప్పేటటువంటి వ్యక్తిని నేను చెప్పాలి అంటే ఒక్కడు దొరకటం లేదు. ఉన్న ఒక్కడు నన్ను నమ్మటం లేదు. మరేం చేద్దాం అన్నాడు సిద్ధిసాయి. ఓ పని చేయి, చాలామంది నా దగ్గర అడుక్కునేవాళ్ళు ఉన్నారు, నేను అడుక్కునేవాళ్ళనే చెప్తానమ్మా. వాళ్ళకి ఇది కావాలంటారు, ఇది కావాలంటారు, ఓ 2 రూపాయలు పడేస్తారు. ఆయన అడిగిన శ్రద్ధా సబూరా అనే మాటే వాళ్ళ జీవితంలో చచ్చినా రాదు ఈ 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నాకు ఇప్పటికే అర్థం కాదు ఆ 2 రూపాయలు ఎందుకు. 2 రూపాయలు ఇచ్చేస్తే శుద్ధి సాయికి ఇచ్చేస్తారు. ఏమిస్తాడురా అడుక్కునేవాడు నువ్వు? భగవన్ సాయికి నువ్వేమిస్తావురా? ఏమిస్తావురా? వెంకటేశ్వర స్వామి కోట్లు కోట్లు ఇస్తే అందులో కొంత డబ్బు ఆయనకు పడేస్తారు. ఇచ్చిందెవరు? వెంకటేశ్వర స్వామి. అందువచ్చిన డబ్బులో ఆయన ఇచ్చిన డబ్బులోంచే అబ్బో దేవునికి తెలియాలి దాన్ని మీరు ఏమని పిలుస్తారు, నేను అడుక్కోవటం అని అంటాను. చెప్తున్నది సిద్ధిసాయి శ్రీరామకృష్ణ పరమహంస మాట్లాడుకున్నారు. ఏం చేద్దాం భారతీయ సంస్కృతికి? సరే ఓ పని చేయి, ఎవడు దొరకటం లేదు, ఒకడు దొరికాడు వాడు నా మాట వింటం లేదు. శ్రీరామకృష్ణ పరమహంస చెప్తున్నాడు, నేను వాడు వెంట పడ్డాలిరా బాబు, నాకు టైం లేదు. అడుక్కునేవాడు కావలసిన మంది నా దగ్గరికి వస్తున్నారు, చివరికి నేను వాళ్ళ వల్ల క్యాన్సర్తో చస్తాను. నేను స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే గురువుకి బాధ మన వల్ల వస్తుంది, బయట వల్ల రాదు. బయట ఎవడైనా వెధవ పని చేస్తే మనం విని నవ్వుకుంటాం, మన పిల్లవాడు చేస్తే ఏడుస్తాం. ఇంచేత గురువు ఎప్పుడు బాధ ఏడుపు ఎందుకు వస్తుంది అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారా అది నేను నేర్చుకోవటం లేదు. సరే నేను ఒక వికన్ని చూసుకుంటాను. నేను వివేకానంద గురించి చెప్తున్నాడు, కష్టం వాడిని తయారు చేయటం. అంచేత నేను వాడి మీద వింటూ ఉంటాను, చూస్తాను వాడు ఏం చేస్తాడు. మరి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా నువ్వే చూసుకో బాబు, అడుక్కునేవాళ్ళకి కావాల్సిన మంది ఉన్నారు. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం ఇస్తుంది, గురువు దగ్గరికి వెళ్ళి దండాలు పెడతాడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు వచ్చే రోగము ఖచ్చితంగా కొన్ని వేలైనా గ్యారంటీగా వస్తుంది. గురువుకి నువ్వు అనిపిస్తావు ₹2, గురువు దగ్గర గ్యారంటీ లేదు నువ్వు ఉంటావో చేస్తావు. అక్కడేమో నువ్వు వేలలు ఖర్చు చేస్తారా, గురువు దగ్గరికి వచ్చేసరికి ₹2, ₹3 అయిపోయింది. ఆ గురువుకి ఇచ్చుకోమ్మా, గురువు ఏం ఇవ్వడు అది గుర్తుంచుకోండి. నువ్వు ఇవ్వకపోయినా ఏం పర్వాలి, ముందు అది నేర్చుకోండి. ఒక గురువుకి నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వేం ఇస్తున్నావు, నువ్వు ఇవ్వగలిగిన దాన్ని ఏమైనా ఇస్తున్నావా, నువ్వు ఇవ్వగలిగేది ఇస్తున్నావా గురువు డబ్బులకు వచ్చేసరికి? శ్రద్ధ నిబోరి ₹2, ఏం శ్రద్ధ సబూరి రా నువ్వు ఇచ్చేది, సిగ్గుండక్కర్లే. అది నేర్చుకోగలిగితే చాలు, నేను అది నేర్చుకోగలిగితే చాదమ్మా. ముందు దేవాలయాలకు వచ్చినప్పుడు అసలు చేతులు కాళ్ళు వదులుతూ వస్తారేంటో, దండాలు పెట్టి పోతారు. పోయితే స్కూల్లోకి పో చూద్దాం, వెళ్ళిరా ఇలా వెళ్తున్నట్టు. నీ పిల్లవాడికి నీ నెక్టై అది లేకుండా ఉంటే ముందుకెళ్ళేస్తారు. కరెక్ట్ డ్రెస్ ఉండాలి, బట్టలు ఉండాలి. మరి మీరేం ఇస్తున్నారా దేవాలయాల్లో? అందులో శుద్ధి లాంటి దాంట్లో ముందు అది ఒక్కటి నేర్చుకోగలిగితే, మీరు అసలు ఇవ్వగలిగిన దాంట్లో దేవాలయాలలో ఏమి ఇస్తున్నారు? వెళ్ళినప్పుడు వెళ్ళకపోతే అసలు గోలే లేదు, కానీ వెళ్తే ఎంత ఇవ్వాలి? నీ దమ్ము బట్టి చూస్తూ ప్లస్ నీ బాధ ఏమిటి దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ ఒక దగ్గు జ్వరము ఏదో ఉంటే డాక్టర్ గారికి ఓ ₹50, ₹60 ఇస్తారని నా అనుమానం అవుతుంది. మరి పెద్ద పెద్ద రోగాలు వాళ్ళు ఇచ్చి చేస్తూ ఉంటే మీరు ఎంత ఇస్తున్నారా వాడికి? మరి ఆ మాత్రమైన గురువుకి ఇవ్వాలా అక్కర్లేదా? ధనం పెట్టే ఆయన ఇచ్చేస్తాడురా, గురువు ఎందుకు ఇవ్వడు? నేను ఎప్పుడూ చెప్తాను, చేస్తుంది మనం అడుక్కుంటున్నాం అని చెప్తున్నాను తప్ప గురువు ఇవ్వడు అని నేను అంటంలే. వాడి పని ఎదుక్కోనరా, అడుక్కునే వాడికి ఏముందిరా, వాడికి ఇవ్వటం ఎంతసేపు నీవు ఇచ్చేదాన్ని. మీ ప్రారంభం వల్ల మీ ఆయన ఇవ్వగలిగేది రావటం లేదు, కానీ లేకపోతే గురువు అనంతమైనటువంటి శక్తి ఇవ్వగలడు. ఇందుకు దొరకటం లేదు అంటే మీరు గురువుని అడగటమే రాదు. ఏమి పిచ్చివాళ్ళు, అంత ప్రారంభంతో ఏడుస్తూ చస్తున్నారు. కర్మతో ఏడ్చేవాడికి ఎంత ఉంటుందిరా, వెధవ పని చేసేవాడికి వెధవ తగ్గిన పని వస్తుంది. ఇంచేత ఒక గురువుకి ఇస్తున్నప్పుడు సిద్ధి సాయికి ఇవ్వగలిగేటప్పుడు నువ్వేం ఇవ్వగలగాలి ఆలోచించుకోండి. మీ దగ్గర ఏమైనా ఉందా సిద్ధి సాయికి ఇచ్చే నువ్వు డబ్బులు? ఈ కన్స్ట్రక్షన్స్ దీనంతా ఆయన ఇచ్చుకున్నదే కాదా? ఏంట్రా ఆయనకి మీరు ఇచ్చేది? ఏ విధంగా ఆయనకి ఉన్నదే దాంట్లో కొంత కొంత దేవునికి తెలియాలి. కొంత అంటే ఎంతో ఏదైనా ఒకటి ఇవ్వగలిగితే కేవలం నాలుగు నువ్వు ఇవ్వగలవు. నీ మనస్సు ఆయనకి ఇవ్వగలవు, ఆయన బుద్ధి ఆయనకి ఇవ్వగలవు, ఆయన చిత్తకి నువ్వు ఇవ్వగలవు, దాని అహంకారానికి నువ్వు ఇవ్వగలవు, గురువుకి అవి ఇవ్వగలగాలి. ఈ డబ్బులంతా ఆయన ఇచ్చిన ఈ మొత్తం సృష్టి ఆయన తయారు చేసిన జన్మలు ఏంట్లో నువ్వు దాంట్లోంచి ఆయనకి ఇస్తావు? నీకు దమ్ము ఉంటే ఈ నాలుగులో ఏమిస్తావు చూసుకోండి. నీ మనస్సు ఆయనకి ఇవ్వగలవా? అసలు నీకు మనస్సు అంటూ ఉందా? అంటే నీకు తెలియాలి, ఆలోచించుకోండి. నేను ఇస్తున్న ప్రశ్నలు కొంచెం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇదేమి మామూలుగా చెప్పేటటువంటి కాలక్షేప పురాణ కథలు కాదు. నేను డైరెక్ట్గా తిడుతున్నాను అందరినీ. మనం ఆయనకి ఇవ్వగలిగేది ఏమిటి అనేది కావాలనే మాట అంటున్నాను అంటే అలా అంటే తప్ప అవడం వింటలేదు అని నాకు అర్థమైంది. మీరు నాలుగు ఇవ్వగలరు ఆయనకి, అంతకంటే ఎక్కువ ఇవ్వలేవు. నీ మనస్సు ఆయనకి ఇవ్వగలవు, అదొక్కటి ఆయనది, అది ఆయనది కాదు. నీ ఇచ్చిన డబ్బు, నీ శరీరాలు, నీ కుటుంబాలు ఇవంతా గురువు ఇచ్చినవే. గురువు అనుకోండి, భక్తి అనుకోండి, అది వేరే విషయం. కానీ నీ మనస్సు ఆయన ఇవ్వలే, అది నువ్వు నేర్చుకోవాలి. ఇంతకీ నీకు మనస్సు అంటే ఏంటో తెలుసురా? ఉందా ఏమైనా మనస్సు? అసలు ఎక్కడుందిరా మీలో మనస్సు? చస్తున్నారు డాక్టర్లు, సైంటిస్టులు. నేను బయోకెమిస్ట్రీలో పిహెచ్డీ చేసి హెడ్గా జీవించినటువంటి సైంటిస్ట్ నేను. చేత నేను చెప్తున్న విషయాలు నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఇంతకీ మన శరీరంలో మనస్సు ఎక్కడుంది? ఉన్నదేంటి? నీ భయాలు. మనస్సులో మాకు కనిపించేది ఏంటి అంటే నీ భయాలు కనిపిస్తాయి. నాకు దాన్ని ఏదైనా పేరు పెట్టుకోండి, ఫియర్నెస్. అందుకే భగవద్గీత 16వ అధ్యాయంలో దేవసంలో దేవ సంపత్ గుణాలలో మొట్టమొదటిది ఏంటి అంటే అభయం. ఇందు నీకు భయం ఉండకూడదు, భయం ఉండకూడదు. భయం ఉంటే ఏమీ చేయలేదు. ఉన్నదే నీకు భయం, ప్రతిదీ భయమే నీకు. ఇంకా ఏదైనా నీ మనస్సుల్లో ఉందా? నేను ఒకసారి అమెరికాలో ఒక సైంటిఫిక్ సెమినార్లో ఉన్నాను. నేను వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, అంతా చదువుతున్నారు. సరే మామూలుగా అయిపోయిన తర్వాత బయట మాట్లాడుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఎవరే సైంటిస్టులు, అసలు మీరు మనం ఇడియట్స్రా? ఇంతకీ మనం సైన్స్ చెప్తున్నామా, లేకపోతే కొంతమంది తెలిసి కష్టపడినటువంటి నియమాలను నువ్వు తెలుసుకొని ఇతరులకి చెప్తున్నావా? నా ప్రశ్నే అర్థమైంది. సైన్స్లో ఆ లెక్చరర్కి ఏం తెలుసురా, వాడికి ఏం తెలీదు. డాల్టన్ ఏదైనా చెప్పాడు అంటే ఓహోహో అని చెప్తాడు, ఐన్స్టీన్ ఏదైనా చెప్పాడు అంటే ఓహోహో అని చెప్తాడు, రేపు ఇంకోడెవడో చెప్తాడు ఐన్స్టీన్ కరెక్ట్గా చెప్పలేదు అని, ఓహో తప్పురా అంటాడు. ఇంతకీ నీకేం తెలుసురా? బిగ్ జీరో. నీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలీదు. మీరు చదివే చదువుకి మీది అంటూ మనస్సు లేదు. ఏముంది మీ దగ్గర? ఒక స్టోర్ ఉంది, దాన్ని కరెక్ట్గా పెట్టుంటే లైబ్రరీ లాగా ఉండొచ్చు. మీరు చదివిన జ్ఞానాన్ని లైబ్రరీలో పుస్తకాలు ఎలా ఉన్నాయంటే కావాల్సిన పుస్తకాలు తీసి చూస్తూ ఉంటారు. కానీ అది మీది కాదు, ఇంకోడు రాసింది, ఇంకోడు మనస్సు నీ బుర్రలో దూరి ఉన్నది చెప్తున్నాను. ఏం చేసుకుంటావురా ఈ మనస్సులతో? ఇంతకీ నీ మనస్సు ఏదైనా గురువుకి ఇవ్వగలరా? శుద్ధికి ఇవ్వగలవా? సాయికి నీ మనసులో ఏముందిరా? నీ మనసులో ఏం లేదు. ఏముందంటే అందరూ చెప్పింది ఏదో ఉంది కాదా? నీది అంటూ ఏదైనా ఒక మనసు ఉందా? ఇంత చేస్తే నీ పేరు నీది కాదురా, ఎవడో ఇచ్చాడు మీ తండ్రి తన వాడు. నీ పేరు ఎవడో నీకు తెలీదు. చాలా గొప్పగా చెప్పుకుంటారు మీ పేరుల గురించి. మీరెవరు? ఎవడో ఎక్కడో ఎవరు తల్లి తండ్రుల నుంచి వచ్చావు, బయటికి ఎక్కడి నుంచి వచ్చావో మీ తల్లిదండ్రులకి తెలియదు. ఏదో వాడిని ఎత్తి నేరు వచ్చి పడ్డారు, ప్రేమగా వచ్చారో ఎలా వచ్చారో నాకు తెలియదు. మా పరమ పూజ్య గురుదేవులు అయితే ఒకప్పుడు చెప్తూ ఉండేవారు, ఆడపిల్ల పుట్టిందా అబ్బా అని బాధపడతారని కూడా ఒక డౌట్ ఉందేమో, నాకు తెలియదు ఇప్పుడు అది ఉందో లేదో. పుట్టింది, ఓ పేరు పెట్టావు, అద్భుతమైన పేరు పెట్టి ఉండొచ్చు, ఏదో పేరు పెట్టావు. ఎందుకు నువ్వు పేరు పెట్టావు? ఇంకంటే వాడెవడో నీకు తెలియదు, వాడు ఎక్కడి నుంచి పుట్టాడో నీకు తెలియదు, చచ్చాక ఏమవుతాడో నాకు తెలియదు. ఈ పేరులన్నీ పెట్టుకు జీవిస్తున్నటువంటి బుర్ర లేనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళనికి గురువు ఏమిస్తావురా? నీ పేరే ఏదో తెలియదు గురువుకి చెప్పటానికి, ఏమీ తెలియదు మీకు. నువ్వు ఎంత పెద్ద పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ అన్నా, ఎవడా అంటే ఓ పేరు పెడతావు. ఎవడు? వాడు. వాడు అదే చెప్పుకుంటాడు వాడని. ఇంతకీ వాడెవడు? ఒక మనస్సుకి ఏమిస్తావురా సాయికి? ఆలోచించుకోండి అమ్మా, ఆలోచించుకోండి. సాయి దగ్గర ఉన్నాం కొంచెం. ఆయన తన గురించి స్పష్టంగా చెప్పాడు, అసలు నేను ఎప్పుడైనా పుడితే కదయ్యా నాకు ఎవడైనా ఉండటానికి, అది ఆ లెవెల్ వ్యక్తి. చెప్పుకుంటున్నావో నువ్వు చూసుకో, నేర్చుకోండి నేర్చుకోండి. పోనీ మనసు పక్కన పడేసి బుద్ధి ఉందా మీకు, ఉందో లేదో మీరే చూసుకోండి అమ్మా. బుద్ధుల గురించి నేను మీ గురించి చెప్పక్కర్లేదు, ఉన్నది బుద్ధి. కేవలము పనికి రానటువంటి ఒక చెత్తమైనటువంటి ఒక ఉపయోగము మాత్రమే ఆ ఉపకరణము. బుద్ధి ఎందుకు పనికిరాదు మీకు? అసలు ముందు ఉపయోగించుకోవటానికి ఏమైనా ఉంటేగా బుద్ధి ఇవ్వటానికి? తెలుసు అంటారు. ఎవరు బుద్ధి తెలియాలి? నీ బుద్ధి తెలియాలి. అసలు నువ్వే తెలియవుగా. పోని సమాజంలో ఏది మంచిది? సిగరెట్లు ఉన్నాయి, కోట్లు కోట్లు ట్యాక్సులు ఇస్తున్నారు. బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటే అసలు సిగరెట్లు ఎవడైనా అమ్ముతాడా? నాకు ఇప్పటికీ అర్థం కాదు. బుద్ధి లేని వాడే తాగుతాడు, గ్యారంటీగా తాగుతాడు, వాడు ఎంత గొప్పవాడైనా సరే. మా పరమ పూజ గురుదేవులు అయితే చాలా స్పష్టంగా చెప్తాడు, అసలు టొబాకో ఉండకూడదు పృథ్వీలో అని. బుద్ధి ఉంటే అసలు సిగరెట్లు ఉంటాయిరా? షాప్స్లో ఉంటాయా? బుద్ధి ఉంటే సిగరెట్లు ఉంటాయా? పెట్టుకోమను వాడి దగ్గర. ఇంచేత బుద్ధి లేనటువంటి వాళ్ళ మనము అని అర్థమైపోతుంది కదా సమాజంలో. ఇంకా మీ బుద్ధి మీ జీవితాల్లో మీరే మీరే చూసుకోండి. మీ జీవితాల్లో, మీ కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి మాటలు బుద్ధిగా ఉందా? అసలు ఏంటి ఆ బుద్ధి? కేవలము స్వార్థి, స్వార్థంతో చూసుకుంటాడు. ఎవడైనా మనకి ఉపయోగపడేవాడు అవుతే ఓహోహో అంటాడు, వాడిని పనికిరాని వాడంటే నో 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 అంటాడు. బుద్ధి పరిస్థితి అది, మనస్సు లేదు. పోనీ బుద్ధి ఉంది అంటే ఏమీ లేదు. చిత్తము అంటే అసలు మనకి తెలిసినే తెలియదు. చిత్తము అంటూ ఉంటారంతే. ఓ లెక్చర్స్ చదువుతూ ఉంటారు, యోగ చిత్త వృత్తి నిరోధ, ఎన్ని యోగాలు చేసేసుకుంటున్నారు. ఎక్సర్సైజ్కి మంచిది ఖచ్చితంగా. ఇప్పుడున్నటువంటి రోగాలకి ఏ మందు పనిచేయదు అని సైంటిస్ట్గా చెప్తున్నాను నేను. కానీ నువ్వు ఆసనాలు కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నీ రోగాలు కరెక్ట్గా కరెక్ట్ అవుతాయి, అందులో డౌటే లేదు, డౌటే లేదు అందులో. కానీ అసలు యోగము మొదటిలైన చెప్పబడింది ఏంటి అంటే, అందులో యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్తవృత్తుల్ని కంట్రోల్ చేసుకో అన్నాడు. నిరోధించుకో అన్నాడు, కంట్రోల్ చేయమన్నాడు. ఎందుకంటే చిత్తవృత్తులు నువ్వు తీసేయలేవు, అసంభవం, అసంభవం. నువ్వేం చేయగలవు? కంట్రోల్ చేయగలవు అవసరం ఉన్నప్పుడు. మరి దేవునికి తెలియాలి మీరు చేస్తున్న యోగాసనాలు అవంతా ఏ చిత్త వృత్తుల్ని కంట్రోల్ చేస్తున్నారు. మనసు జీరో, బుద్ధి నెగటివ్, వేస్ట్, వృత్తి అసలు అర్థమయ్యే తెలియదు. సింపుల్గా అలవాట్లు అనొచ్చు వృత్తుల్ని. అలవాట్లు మీరు చచ్చినా మార్చుకోలేరు అంటూ ఉంటారంతే, అసంభవం. ఏం చేయగలం అలవాట్లు అంటే నిరోధం చేయగలం, కొంతసేపు దాన్ని కంట్రోల్ చేసుకోగలం. మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంకా అహంకారం ఉంటుంది. అహంకారం అంటే మీ అహంకారం అని కాదు, అహంకారము అంటే నేను ఉన్నాను అనే మాట. ప్రతి వాళ్ళకి తెలుసు నేనున్నాను. తెలుసా, డౌట్ ఉందా మీకు? ఎవరికైనా డౌట్ ఉందా? మీరెవరు? నేనెవరువి? నేను ఇడియట్. నీకు తెలుసా నువ్వెవరు? నీకెవడో చెప్పిన పేరుని నేను అని చెప్తున్నావు నువ్వు, కాదా? తప్పు కదా అది. నువ్వు ఎందుకు నేనని చెప్పుడు? నీకేం తెలుసురా నీ గురించి? ఏం తెలుసురా? అన్ని వేషాలు. ఎందుకు పనికిరానటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగు మీరు ఇవ్వగలరా సాయికి? చూసుకోండి, దమ్ముంటే అది ఇవ్వండి. నువ్వు ఇచ్చే 2 రూపాయలు, 100 రూపాయలు వాడే చేయించుకుంటున్నాడు ఇదంతా అన్న మాట అయినా గుర్తు లేనటువంటి మీరు నీ పేరు పెట్టుకుంటారు అక్కడ. ప్రతి దేవాలయంలో నేను చూస్తూ ఉంటాను, మా అమ్మ నాన్న వాళ్ళు కలిసి చేసినటువంటి, వాళ్ళ మునరాళ్ళు అందరూ కలిసి చేసినటువంటి ఇంత లిస్ట్ ఉంది, ఏదో పేరు ఇచ్చి మేము ఈ చిన్న ఇటిక ఇచ్చాము. వాడిదిరా డబ్బు, ఇంకోటి డబ్బు ఇస్తున్నాడు, వాడు కూడా ఇవ్వటం లేదు, వాడి పైవాడెవడో ఇచ్చట. వాడెవడో వాడికిచ్చిన డబ్బులో కొంత వాడికిచ్చి వాడి పేరుతో తన పేరుతో అక్కడ ఒక రాయి పెట్టుకుంటావా? ఏంటాను, అది కూడా ఏంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో. నాకు తెలియదమ్మా మనమంతా ఈ దేవాలయాల్లో ఏం జరుగుతుందో, కానీ నోటు విరిచి స్పష్టంగా చెప్తే ఎవడైనా వింటాడేమో, ఏంట్రా మనమంతా చేస్తున్నాం. కానీ దేవాలయం ఉండాలి, డెవలప్ అవ్వాలి, అందంగా ఉండాలి. కానీ దేనికి? దేవాలయానికి. ఆ దేవాలయాన్ని మనం చూడలే, మనం ఎక్కడ చూడలే. ఏ దేవుని చూశారేనా? చూశారా మీరు సిద్ధి సాయిని మాట్లాడుతున్నాడా మీతో? మీరు అడుక్కోవటానికి ఉన్నాడమ్మా, అందులో నేనేం అంటానులే. ఖచ్చితంగా ఆయన శక్తి మీకు ఇవ్వగలడు, ఇస్తాడు, అడగండి. అడగద్దు అని నేనంటానులే. కానీ కొంచెం సిద్ధి సాయికి నువ్వు ఇవ్వగలవా ఏదైనా అని అడుక్కుండి. నీళ్ళు నేను అడిగే ప్రశ్న అది. నువ్వు అన్నీ ఆయన్నే అడుక్కుంటున్నావు కదా, అసలు నువ్వేదైనా ఇవ్వగలవా సాయికి? నీ మనస్సు ఇవ్వగలవా? నీ బుద్ధి ఇవ్వగలవా? నీ చిత్తాన్ని ఇవ్వగలవా? నీ అహంకారాన్ని ఇవ్వగలవా అని ఒక్కసారి అడుక్కోండి. దండం పెట్టేటప్పుడు 2 చేతులు పెట్టి పెట్టుకోవటానికి కారణం అది. నా 5 కర్మేంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు నీకు ఇస్తాను. ఎప్పుడైనా ఆయనకి దండం పెట్టాక ఈ మాట అన్నారా? ఎప్పుడైనా దండం పెట్టేస్తున్నారు మీరు? మీరు భగవంతుడికి, సాయికి పెడుతున్నప్పుడు నాయన మాకు రాదు, నీ దగ్గరికి వస్తే స్పష్టంగా ఆయన రాశాడు అంతా నేనే ఇస్తాను అని. ఆ 11 కాస్త చూసుకోండి అయినా, కనీసం వెళ్తున్నప్పుడైనా ఆయన రెడీ ఇవ్వటానికి. నువ్వు అడగకపోయినా ఇస్తాడు ఆయన, అందుకేగా వెళ్తున్నాం మనం. కానీ ఆయనకి దండం పెడుతున్నప్పుడు ఒక్కసారి ఒక్క మాట, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో అయినా ఈ మాట అన్నావా నాయన, నాకు కొన్ని ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, నీకు నేను ఇస్తే ఉపయోగించుకో. రాముడికి హనుమంతుడే సరిపోలేదు, ఒక హెల్ప్ చేశాడు. నువ్వు ఉంటే ఆయనకి నువ్వు నువ్వు ఇస్తే ఆయనే చెప్తాడు నువ్వేం చేయాలో, ఆయనే చెప్తాడు ఏం చేయాలో. కానీ రాముడు పని చెయ్యాలి అంటే రామ 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 అంటాం కాదు, ఇసుకలు సేతులోకి పెట్టే పని ఉంది అప్పుడు. అప్పుడు కూర్చొని రామ 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 అని కూర్చొని తపస్సులో కూర్చుంటే రామసేతు ఎలా వస్తుంది రా? మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో మన ప్రపంచంలో ఉన్నటువంటి సిద్ధి సాయి లాంటి గురువులు మన నుంచి ఏం అనుకుంటారు? హనుమంతుల్లాగా చేయొద్దు, చెయ్యలేము, కానీ ఉడుతుల్లాగా చేయగలం కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించాడు అసలు సాయి ఏమైనా చేయమని? ఖచ్చితంగా చెప్పాడు ఆయన, చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఏం కావాలో. చేసి మరీ చూపించాడు, మీరు ఆ దృష్టి చూసుకోరు. నేను ఆ మాట ఎందుకు ఎత్తాను అంటే, నేను చాలా చోట్ల చెప్పి 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 నాకు చెప్పడం వేస్ట్ అనిపించింది. ఇంత స్పష్టంగా సిద్ధి సాయి ఇది చెయ్యండిరా అని అందరికీ చెప్పినా దాని గురించి ఎవడు మాట్లాడటం లేదు. ఇంకా నేను ఎందుకు రా? సాయియే చెప్పింది అర్థం కాకపోతే నేను చెప్తే ఏమర్థం అవుతుంది? మీరే వెతుక్కోండి. ఆయన భారతదేశంలో మనం ఉన్నటువంటి భారతీయులు, మన నుంచి ఏమి అడిగాడు? జాగ్రత్తగా సిద్ధి సాయి చరిత్ర చదువుతూ ఉంటారు కదా, పేజీలు పేజీలు పేజీలు. చాలా మంచిదమ్మా, గురు చరిత్ర దానికంటే గొప్పదైంది ఏం లేదు, కాదంటే లేదు. కానీ ఒక్కసారి ఆ గురు చరిత్ర నువ్వు చదువుతున్నప్పుడు నీ గురించి కాకుండా అసలు సాయి ఏం అడిగాడు నీ నుంచి? ఎందుకయ్యా శరీరం తీసుకొచ్చి పుట్టాడు? ఎందుకు వచ్చాడు వాడు? మన కోసమే వచ్చాడు, డౌటా అది. మళ్ళీ మీరేం చేస్తున్నారు? అందరి దేవతల్ని ఏం అడుక్కుంటున్నారు? సిద్ధి సాయిని అదే అడుగుతున్నారు. తప్పేం లేదు, ఆయన ఇస్తాడు. మిగతా దేవతల కంటే ఖచ్చితంగా గురువు గొప్పవాడే, గురు చరిత్రలో చెప్పబడి ఉంటుంది కదా. దేవతలకు కోపం వస్తే గురువు ఉన్నాడు కంట్రోల్ చేయటానికి, కానీ గురువుకే కోపం వస్తే ఎవడు లేడు. మన అదృష్టం ఏంటి అంటే గురువుకి కోపం రాదు, అది వేరే విషయం. చెప్తున్న మాట తిరిగి 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 నేను, మీరు ఏదైనా చేయగలిగితే మీ మనస్సు బుద్ధి చిత్తాహంకారాలు సాయికి ఇవ్వగలవా? ఉంటే చూసుకో. మరి ఆ మనస్సు ఆ బుద్ధి ఆ చిత్తము అహంకారము సాయికి ఏం చెయ్యాలి? ఆయన ఒక లక్ష్యంతో షిర్దిలో ఒక బాల పేసి గుడుసుల్లో పుట్టాడు. ఎవడూ లేడు అక్కడ. ఎందుకు అక్కడికి వెళ్ళాడు? అసలు ఆ ప్రశ్న మీకు ఎప్పుడూ రాదు. అక్కడక్కడికి పోయి షిర్ది సాయి అక్కడెందుకు రా పుట్టడం? రాముడు వాళ్ళు ఎక్కడ పుట్టాడు? కుక్కురమ్మల్లో పుట్టారా రాముడు? రాజాధి రోజుల్లో పుట్టాడు కదా రాముడు. సరే కృష్ణుడు జైల్లో పుట్టాడు, అది వదిలేసేయి. వాడు ఎందుకు పుట్టాడో కూడా మీరు ఆలోచించరు. తమాషా అది. అబ్బో మీ కృష్ణుడు చాలా గొప్పవాడు అంటాడు, కానీ వాడు పుట్టింది ఎక్కడ? రాజ్యంలో పుట్టాడు. వాడి అమ్మ తల్ల ఎక్కడ పుట్టారా అంటే జైల్లో ఉన్నాడు. వాడికంటే ముందు ఏడుగురు చచ్చారు, ఆ తర్వాత వాడు పుట్టాడు. ఇప్పుడు ఆలోచించరాని ఎందుకు రాలా జరిగింది? ఎందుకు రా? అంత గొప్ప దేవాది దేవత అయినటువంటి కృష్ణుడు అక్కడెందుకు పుట్టాడు? అదే కారణము సాయి లాంటి వాళ్ళు, సత్యసాయి లాంటి వాళ్ళు కుగ్రామంలో పుట్టారు. ఎవరు లేని చోట పుట్టారు. గొప్ప పుట్టి చోట పుట్టారు. ఎందుకు పుట్టారో కూడా మీరు ఆలోచించారు. చేత నేను చెప్పింది కాస్త గురువుల గురించి ఆలోచిస్తున్నప్పుడు, వారి జన్మ జరుగుతున్నప్పుడు, అసలు ఈ భౌతిక శరీరంలో ఒక అవతారంగా ఇందుకు వచ్చారు, వచ్చి ఉత్తిని పుడతారు అలాంటి వాళ్ళు. ఓ రాజాదిరాజే దేశానికి ఏదో చేస్తాడు, మరి సాయి లాంటి వాళ్ళు మొత్తం ప్రపంచానికి ఏదో ఇవ్వటానికి పుట్టారు. అది ఎప్పుడైనా చూశారా? లేకపోతే వాళ్ళని అడుక్కోవడమే నేర్చుకుంటున్నారా అనే ఒక క్వశ్చన్తో కేవలం మా మీద ఉన్నటువంటి ఆవేదాన్ని నేను చెప్పాను. మా సాయి యొక్క ఆవేదం మాకు కొంచెం అర్థమైంది. జై గురుదేవ్.